మంచిది. ప్రేమైన వాళ్ళరా, ఈ చదవబడినటువంటి లేఖన భాగంలో చాలా శ్రేష్టమైన మాటలు రాస్తూ వచ్చాడు. మనం చాలా జాగ్రత్తగా గమనించినట్లయితే మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయంలో ఇక్కడ మనకి ప్రాముఖ్యంగా ముగ్గురు వ్యక్తులు మనకు కనపడతారు. అందులో ఇజ్రాయెల్లో గొప్ప ప్రవక్త అయినటువంటి సమూయేలు గారు మనకు కనపడతాడు. తర్వాత ఇజ్రాయెల్ ప్రజలందరూ కూడా వారి యొక్క అభీష్టం మేరకు మాకు కూడా రాజు కావాలని కోరుకున్నప్పుడు దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి ఎవరు వారి మీద రాజుగా ఉండాలో నియమించడానికి మరి సమూయేలు గారు ప్రార్థన చేసినప్పుడు దేవుడు అల్పమైనటువంటి గోత్రము బెన్యామీన్ గోత్రంలో నుంచి కీషు కుమారుడు అనేటువంటి సౌలును వారికి రాజుగా ఇవ్వటం అనేది జరుగుతూ వచ్చింది. ఆ మాట కూడా చాలా శ్రేష్టంగా ఆ మాటలన్నీ కూడా తెలియజేస్తున్నప్పుడు ఆయన భయపడి రామంలో దాక్కుంటూ వచ్చారు. నేను అల్పమైన గోత్రంలో పుట్టాను, నా కుటుంబం అల్పమైనది, నేను అల్పులను, ఎంత గొప్ప జనసమూహం మీద నేను రాజుగా ఎలాగవుతానని చెప్పి సౌలు కూడా అభ్యంతర పడుతూ వచ్చారు. కానీ అదే నిజం, దేవుడు కూడా అతని యొక్క రాజ్యాన్ని స్థిరపరచడానికి కూడా కోరుకుంటూ వచ్చారు. 13వ అధ్యాయంలో మనం అదే మనం చూస్తూ ఉంటాం. 13వ అధ్యాయం 13వ వచనంలో ఆ సమూయేలు ప్రవక్త ఆ మాటలు అంటాడు, నీ రాజ్యమును ఇజ్రాయేల్ మీద సదాకాలము స్థిరపరచుకు యెహోవా తలచియుండెను అనే మాట. కాబట్టి సౌలు యొక్క రాజ్యాన్ని దేవుడు సదాకాలము స్థిరపరచాలని కోరుకుంటూ వచ్చాడు. కానీ అతని యొక్క అవివేకం బట్టి అది ఎలా జరుగుతూ వచ్చిందో మనకందరికీ కూడా చూద్దాం. ఇక్కడ ఇంకొక వ్యక్తి, ప్రాముఖ్యమైన వ్యక్తి దావీదు. కాబట్టి ముగ్గురు వ్యక్తులు చాలా ప్రాముఖ్యంగా మనకు కనపడతారు. అలాగే 3 మాటలు కూడా ఇక్కడ మనకు కనపడతా ఉంటాయి. 2వ భాగంలో మనం చదివినటువంటి భాగం ఇక్కడ కనుక మనం ఈ లేఖనాన్ని మనం అప్లికబుల్ చేసుకుంటే ద్వితీయ దేశకాండం 28వ అధ్యాయము 1వచనంలో నీవు నీ దేవుడని యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకుని ఎడలా, నీ దేవుడని యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. కాబట్టి మొదటి పాటలో నీవు నీ దేవుడని యెహోవా మాట శ్రద్ధగా విని అన్నమాట. కాబట్టి ఇక్కడ ఈ 2 విషయాల్లో కూడా మొదటి భాగంలో మొదటి సమూయేలు గ్రంథం 15:22 చూపించిన మాటలో బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనటము, పొట్టేళ్ల క్రొవ్వు అర్పించుట కంటే మాట వినటయు శ్రేష్టము అన్నమాట. కాబట్టి 2 భాగాలను బట్టి ఇంకొక 3 విషయాలు మనకు గమనంలో తీసుకొస్తున్నాడు ప్రభు. వినుట, శ్రద్ధగా వినటం, అలాగే విన్నదాన్ని గ్రహించి గైకొడతాం. ఇది చాలా ప్రాముఖ్యమైన సంగతి. కాబట్టి ప్రతిరోజు దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నాం, దేవుని యొక్క స్వరాన్ని వింటున్నాం. అది ఎలా వింటున్నాం? శ్రద్ధగా జాగ్రత్తగా వింటున్నావా? సరైన విధానంలో వింటున్నావా? విన్నదాన్ని గ్రహించి దాన్ని ఆచరిస్తున్నావా, అంటే గైకొంటున్నావా అనే విషయాన్ని ప్రభు మాట్లాడుతున్నాడు. కాబట్టి 3 ముగ్గురు వ్యక్తులు 3 విషయాలు, ఈ మాట చాలా శ్రేష్టమైంది. కాబట్టి దేవుని యొక్క స్వరమును, దేవుని యొక్క ఆజ్ఞను చక్కగా తెలుసుకుని ఆజ్ఞను మరి సమూయేలు గారు యొక్క సౌలు రాజు ఇజ్రాయెల్ ప్రజల మీద ఉన్నటువంటి రాజు అనేటువంటి సౌలుకి తెలియజేయటం జరుగుతూ వచ్చింది. ఈ 15వ అధ్యాయంలో మనం చూసినట్లయితే మొదటి భాగంలో మొదటి వచనాల్లో మనం చూస్తూ ఉంటాం. మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం 1వచనం, ఒకానొక దినమున సమూయేలు సౌలును పిలిచి, యెహోవా ఇజ్రాయేలీలకు తన జనుల మీద నిన్ను రాజుగా అభిషేకించుటకై నన్ను పంపెను, యెహోవా మాట వినుము. సైన్యములకు అధిపతి అయిన యెహోవా సెలవిచ్చింది ఏంటంటే, అమాలేకీయులు ఇజ్రాయేలులకు చేసినది నాకు జ్ఞాపకమే. వారు ఐగుప్తుల నుండి రాగానే అమాలేకీయులు వారికి విరోధులై మార్గమందు వారి మీదకి వచ్చిదిరి కదా, కాబట్టి నీవు పోయి కనికరింపక అమాలేకీయులను హతము చేయము. పురుషులనేమి, స్త్రీలనేమి, బాలురనేమి, పసిపిల్లలనేమి, ఎద్దులనేమి, గొర్రెలనేమి, ఒంటెలనేమి, గార్ధబొమ్మలనేమి, అన్నిటినీ హతము చేసే వారికి కలిగినదంతయు బొత్తిగా పాడు చేసి అమలేకులను నిర్మూలన చేయమని చెప్పాను. ఇది దేవుని యొక్క ఆజ్ఞ సమూయేలు గారికి తెలియజేయబడతా వచ్చింది. ఆయన విన్నాడు, శ్రద్ధగా విన్నాడు, దాన్ని ఆచరణలో పెట్టి కొరకాయి, దాన్ని పాటించిన కొరకాయి. ఇప్పుడు దాన్ని చేయవలసినటువంటి బాధ్యత ఎవరిదంటే సౌలు రాజుది. కాబట్టి ఆ ప్రకారము సమూయేలు గారు సౌలు దగ్గరికి వచ్చి ఈ మాటలు తెలియజేశాడు. ప్రేమైన వాళ్ళరా, మనం చాలా జాగ్రత్తగా మనం గమనించినట్లయితే ఇక్కడ ఒక మాట మూడవ వచనంలో మనకు కనపడుతుంది, అమలేకీయులను మరి నిర్మూలన చేయమనుకుంటే దేవుడు. అక్కడ ఒక మాట ఏం తెలియజేశాడంటే, కాబట్టి నీవు పోయి కనికరింపక. ఈ మాట చూసారా ఎంత ప్రత్యేకంగా ఇక్కడ రాయించాడంటే, మనం చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. మన దేవుడు ఎలాంటి వాడు? ఆయన కృపా కనికరం కలిగిన దేవుడు, ఎంతో జాలి దయ ప్రేమ కలిగిన దేవుడు. కాబట్టి పరిశుద్ధ గ్రంథం బైబిల్ అంతా కూడా మనం చూస్తే ఆయన కృప ప్రారంభ వచనం నుంచి చివరి వచనం వరకు, అంటే ఆది కాండం మొదటి అధ్యాయం మొదటి వచనంలోనే మనకు కనపడుతుంది. ఆది యందు దేవుడు భూమి ఆకాశమును సృజించెను. ఆ యొక్క ఆకాశములు భూమి ఎలా ఉన్నాయంటే నిరాకారం, అంటే ఆకారం లేనటువంటి వాడు ఉన్నాయి. కానీ దేవుడు అలా సృజించలేదు. వాస్తవంగా ఆకారం కలిగిన ఆకాశాన్ని, ఆకారం కలిగిన భూమిని ఆయన కలగజేస్తూ వచ్చారు. కానీ అవి ఆకారాన్ని కోల్పోతూ వచ్చాయి. ఎందువలన కోల్పోయావు? మనకు అందరు కూడా తెలుసు, తూరు రాజులు సాతానుడు నివసించిన కరణను బట్టి. ఆ తూరు రాజుని ఎత్తుకుని ప్రవచనం ఎత్తి ఏహెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయం తెలియజేస్తూ ఉంటాడు ఆకాశం నుంచి. అలాగే యెషయా గ్రంథంలో మనం ఆ మాట చూస్తూ ఉంటాం, పడద్రోహపడుతూ వచ్చింది ప్రధాన దూత అయినటువంటి లూసిఫర్. కాబట్టి ఆది యందు భూమి ఆకాశములు వాడి యొక్క ప్రభావాన్ని బట్టి ఆ యొక్క ఆకారాన్ని కోల్పోయినట్లుగా మనం చూస్తూ ఉంటాం. కాబట్టి ఆకాశం తన స్వరూపాన్ని కోల్పోయింది, తన యొక్క ఇదిని కోల్పోయింది, భూమి కూడా జన్మల్లో మిళితమైపోయినట్లుగా మనకు కనపడుతుంది. అక్కడ దేవుని యొక్క కృప చూడండి, మరలా చెడిపోయినటువంటి ఆకాశమును, మరలా చెడిపోయినటువంటి భూమిని, పాడైపోయినటువంటి భూమిని, పాడైపోయినటువంటి ఆకాశాన్ని దేవుడు బాగు చేయడానికి ఇష్టపడుతూ వచ్చాడు, నూతన పరచడానికి ఇష్టపడుతూ వచ్చాడు. కాబట్టి ప్రేమినులారా, దేవుని యొక్క కృప అనేది అక్కడి నుంచి మనకు కనపడుతూ ఉంటుంది. కాబట్టి చివరి ఫస్ట్ ప్రారంభ వచనం నుంచి ప్రకటన గ్రంథం చివరి వచనం వరకు కూడా ఆ దేవుని యొక్క కృప అనేది ఆ రీతిగా మనకు కనపడుతూ ఉంటుంది. మనం కూడా చూడొచ్చు అనేక సందర్భాల్లో ఆ దేవుడు ఎంత కృప కలిగిన వాడు, ఎంత కనికరం కలిగిన వాడు. కానీ ఇక్కడ సందర్భంలో కనికరింపక అనే మాట మనం చూస్తూ ఉంటాం. అదంటే అబ్రహాంతో మాట్లాడతాడు, పిలువబడినటువంటి అబ్రహాంతో, సమస్త వంశావళులు నీ యందు ఆశీర్వించబడతాయి. కాబట్టి భూమి మీద ఉన్నటువంటి సమస్త వంశములు మరి అబ్రహాం చేత ఆశీర్వించబడుతున్నప్పుడు మరి అమలేకీయులను ఎందుకు బొత్తిగా నాశనం చేయమంటున్నాడు? బొత్తిగా అంటే అసలు ఏమాత్రం కూడా విడవబడకుండా. అక్కడ ఇంకో మాట రాయించాడు, చిన్న పిల్లలు సహితము. అంటే పురుషులు కానీ, స్త్రీలు కానీ, వృద్ధులు కానీ, చిన్నపిల్లలు కానీ, పైకెచ్చి పశువులతో సహా జంతువులతో సహా నాశనం చేయమంటాడంటే దేవుడు ఎందుకు ఇంత ఉగ్రత, దేవుడు ఇంత కోపాన్ని ప్రదర్శిస్తున్నాడు అని అంటే, ఇక్కడ మనం గ్రహించవలసినటువంటి ఒక గొప్ప విషయాన్ని మనం చూడాలి. కాబట్టి ప్రేమినుడా, అనేక సందర్భాల్లో దేవుడు తన యొక్క ప్రజలను అరితిగా హెచ్చరిస్తూ ఉంటాడు. తన ప్రజలంటే రక్షించబడిన వారు మాత్రమే కాదు, భూమి మీద ఉన్న సమస్త జనులు కూడా ఆయన ప్రజలే ఉన్నారు. కాబట్టి నీ కొరకు నా కొరకు మనం రక్షించబడి మన కొరకు మాత్రమే కాదు, తన ప్రియకుమారుని పంపించింది ప్రతి ఒక్క మనిషిని కొరకు. ఆయన మరణము అనుభవించిన నిమిత్తమై యేసుక్రీస్తు ప్రభు వారిని ఈ లోకానికి పంపాడు, ప్రతి ఒక్క మనిషిలో ఉన్నటువంటి పాపము తొలగించి వేటి కొరకు. ప్రేమించిన ద్వారా మనం చాలా జాగ్రత్తగా మనం గమనించినట్లయితే ఇక్కడ అనేకమైన విషయాలు మనం గ్రహించాలి. ఎందుకు మరి అమలేకులతోటి ఈ రీతిగా అమలేక జాతిని గురించి మనం అన్నాడు? ఒకసారి మనం గ్రహించినట్లయితే అసలు అమలేకులు ఎవరు అనే విషయాన్ని ఒకసారి మనం గ్రహించుకుంటే ఆది కాండం 36వ అధ్యాయంలో వీరి యొక్క ప్రారంభం అనేది మనకు కనపడతా ఉంటుంది. ఆది కాండం 36వ అధ్యాయంలో ఎదోము వంశవాళి గురించి మాట్లాడుతూ, అలాగే ఏశావు, ఎదోము అంటే ఏశావు, ఏశావుని గురించి మాట్లాడుతూ, తన యొక్క వంశవాళి గురించి మాట్లాడుతూ, అతను పుట్టినటువంటి కుమారుడు ఎలీఫజ్ 11వ వచనాన్ని 10-9 నుంచి కూడా చదివితే మనకి అర్థం వస్తాయి. శేయూరు మన్యంలో 36:9 చదువుతున్నాను, శేయూరు మన్యంలో నివసించిన ఎదోమీయుల తండ్రి అయిన ఏశావు వంశావళి ఇదే. ఏశావు కుమారుల పేర్లు ఇవే. ఏశావు భార్య అయిన ఆదా కుమారుడు ఎలీఫజును, ఏశావు భార్య అయిన బాషమతు కుమారుడు రగుయేలును అనుంటాడు. కాబట్టి ఎలీఫజు కుమారులు ఎవరు? తేమాను, ఓమారు, సెఫో, గాతాము, కనజు. ఇప్పుడు తర్వాత ఎలీఫజు యొక్క ఉపపత్ని గురించి మాట్లాడుతున్నాడు. తిమ్నా, తిమ్నా అనే స్త్రీ ఎలీఫజుకు ఉపపత్ని. కాబట్టి తిమ్నా ఏశావు కుమారుడైన ఎలీఫజునకు ఉపపత్ని అని అంటాడు. కాబట్టి ఆమె ఎలీఫజునకు అమాలేకును కనెను. కాబట్టి ఈ అమాలేకు అనే పదానికి అర్థం కూడా శరీరపు యొక్క ఇచ్చ అని మనకు కనపడతా ఉంది. కాబట్టి అమలేకులు ఎవరంటే ఏశావు సంతానం. కాబట్టి ఏశావు సంతానం అంటే ఎవరు? యాకోబు సహోదరుడు ఏశావు. కాబట్టి ప్రియమింట్ల వల్ల మనం చాలా జాగ్రత్తగా మనం గమనించినట్లయితే ఇక్కడ మరి ఏశావు కుమారులు యాకోబు కుమారులే ఇస్రాయేల్ ప్రజలు. అబ్రహాం సంతానం అంటే ఇస్సాకు, ఇస్సాకు తర్వాత యాకోబు, యాకోబుకు వచ్చినటువంటి 12 మంది గోత్రికర్తలే ఆ యొక్క సంతానమే ఇజ్రాయేల్ ప్రజలు. కాబట్టి ఇజ్రాయేల్ ప్రజలు అమలేకులకు ఏమవుతారు అనంటే సహోదరులే, అన్నదమ్ములే. కానీ ఇంత భయంకరమైనటువంటి శిక్షకు, భయంకరమైన దేవుని యొక్క ఉగ్రతకు లోనవుతా కారణం ఏంటంటే చూడండి ప్రేమైన కదా, అబ్రహాముకు చేసినటువంటి వాగ్దానాన్ని బట్టి నీ సంతతి తనది కాని దేశానికి వెళ్ళి 400 సంవత్సరాల పాటు చెరలో ఉంటారు, తర్వాత నేను వారిని అక్కడి నుంచి విడిపించుకుని తీసుకుని వచ్చి ఈ కనాన దేశాన్ని వారికి అనుగ్రహింపజేస్తా, ఎందుకంటే అప్పటి వరకు ఉన్నటువంటి 7 జాతుల యొక్క పాపము సంపూర్ణం కాలేదు, వారి యొక్క పాపం సంపూర్ణమైన తర్వాత వారిని అంతా కూడా నశింపజేసి నీ సంతానానికి ఈ దేశాన్ని ఇస్తానని చెప్పి వాగ్దానం చేశాడు. ఆ ప్రకారం వారిని ఐగుప్తు నుంచి తీసుకుని వచ్చాడు, ఎర్ర సముద్రాన్ని దాటించుకొచ్చాడు. తర్వాత మనం చూసినట్లయితే ఇక్కడ నిర్గమాకాండం 17 అధ్యాయానికి వచ్చేటప్పటికి అకస్మాత్తుగా వీళ్ళందరూ కూడా అప్పటికే అలసి ఉన్నారు, దాహమైంది, నీరు కావాలని ఎంత రోధిస్తూ బాగా మరి ఏడుస్తూ వచ్చిన సందర్భాన్ని మనం చూస్తూ ఉంటాం. తదుపరి హోరేబు దగ్గర ఆ బండను చేసి వారి యొక్క దాహన తీర్చినటువంటి దేవుడు. తర్వాత 17 అధ్యాయానికి వచ్చేటప్పటికి మనకు కనపడతా ఉంటుంది వారి యొక్క ప్రయాణంలో అలసిపోయి ఉన్నప్పుడు ఈ అమాలేకీయులు వారి మీద యుద్ధానికి వచ్చారు. వారి దారిని వాళ్ళు పోతుంటే వీళ్ళు చూడండి, అసలే వాళ్ళు ఎంతో బలహీనంగా ఉన్నారు, అలసిపోయారు. ఇప్పుడు వీళ్ళు అమాలేకీయులు వచ్చి వీళ్ళ మీద యుద్ధానికి వచ్చారు. చూడండి 17 నిర్గమాకాండం 17:8, తర్వాత అమాలేకీయులు వచ్చి రెఫీదీంలో ఇజ్రాయేల్తో యుద్ధం చేయగా. సరే, ఇజ్రాయేల్ ప్రజలతో యుద్ధం చేయలేదా అనేక మంది అని అంటే చేశారు, ఫిలిస్తీన్లు చేశారు, మిద్యానీయులు చేశారు, ఎంతోమంది అమోరీయులు, మోయాబీలు వీళ్ళందరూ కూడా యుద్ధం చేసిన వాళ్ళే. కానీ వీళ్ళందరికీ లేనటువంటి ఈ భయంకరమైనటువంటి తీర్పు వీళ్ళ మీదకి ఎందుకు వస్తుందనంటే చూడండి ఇక్కడ 15 వచనంలో ఒక మాట రాయబడుతూ వచ్చింది. 14 కూడా చూస్తే మనకు అర్థమవుతుంది. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లా నేను, నేను అమాలేకీల పేరు ఆకాశం క్రింద నుండకుండా బొత్తిగా తుడిచివేయదును గనక జ్ఞాపకార్థంగా గ్రంథములు వ్రాసి, జ్ఞాపకార్థంగా గ్రంథములు దీన్ని వ్రాసి యెహోషువాకు వినిపించు అని అంటాడు. కాబట్టి చూడండి ఇక్కడ ఇంకొక మాట రాశాడు, అమలేకీయుల పేరే అసలు ఆకాశం క్రింద వినపడకుండా చేయాలని. ఒకవేళ తన యొక్క ప్రజలు ఒకవేళ ఈ విషయాన్ని మర్చిపోతారేమని చెప్పి ఒక గ్రంథంలో రాసి తర్వాత రాబోతున్నటువంటి నాయకుడైనటువంటి ఇక్కడే బయలుపరిచాడు మోషే గారికి. కాబట్టి ఇక్కడ యెహోషువాకి కూడా వినిపించు అని అంటాడు. ఎందుకనంటే ఇక్కడ యెహోషువా కింద యుద్ధం చేయాలి, పైన కొండ మీదేమో మోషే గారు అంటాడు. కాబట్టి అమాలేకులకు యుద్ధం చేసే బాధ్యత యెహోషువాకి తెలియజేస్తూ వచ్చాడు. కాబట్టి ఎవరు కూడా ఉండటానికి వీల్లేదు. ఎందువరకు ఇలాగే అనంటే ఇక్కడ చూడండి 16 వచనంలో, అమాలేకులు తమ చేతిని యెహోవా సింహాసనమునకు విరోధముగా ఎత్తిరి అనే మాట మనం చూస్తూ ఉంటాం. సింహాసనం అనే పదం మనం చూసినప్పుడు అది అధికారము సూచన. కాబట్టి దేవుని యొక్క అధికారానికి విరోధంగా వాళ్ళు వచ్చి వచ్చారు. వాస్తవంగా దేవుని యొక్క అధికారానికి విరోధంగా ఉండేవాడు, దేవునికి లోడనటువంటి వాడు సాతానుడు. కాబట్టి సాతానుడు అమాలేకీయులతో వారిని ప్రేరేపించి వారితో కలిసి నివసిస్తూ ఉంటున్నాడు. అనాడు ఏహెజ్కేలు గ్రంథంలో తూరు రాజుని గురించి, సాతానుడి గురించి మాట్లాడతాడు. తూరు రాజులో నివాసం చేస్తున్నాడు కాబట్టి సాతానుడు తూరు రాజుని గురించి మాట్లాడుతూ సాతానుడి యొక్క వివరాలు, అంటే అప్పుడు లూసిఫర్ గా ఉన్నటువంటి విషయాలను మనకు తెలియజేస్తాడు. అలాగే 14వ అధ్యాయం యెషయా గ్రంథంలో బబులోను రాజుల నివాసం చేస్తున్నాడు సాతానుడు. కాబట్టి ఆ ఇద్దరు రాజులకి సాతానుడికి గుర్తుగా ఉంటారన్నమాట. కాబట్టి అక్కడ తేజో నక్షత్రం అని మాట్లాడేటప్పుడు బబులోను రాజు గురించి మాట్లాడతాడు, అక్కడేమో అక్కడ కిరుబు గురించి మాట్లాడుతూ సాతానుడి గురించి మాట్లాడుతున్నప్పటికీ తూరు రాజు గురించి ప్రవచనం చెప్తా ఉంటాడు. కాబట్టి ఇక్కడ అమలేఖ్యులలో ఉన్నాడు. కాబట్టి సాతానుడు ప్రేమల ద్వారా అమలేఖ్యులను వశపరుచుకుని, అమలేఖ్యులను ఒక జాతిని వాడు వశపరుచుకుని, అమలేఖ్యులను ఇజ్రాయెల్ ప్రజల మీదకి యుద్ధానికి తీసుకుని వచ్చాడు, ఇజ్రాయెల్ ప్రజలను సంహరించడానికి, నశింప చేయటానికి. అంత మాత్రమే కాదు, కానీ దేవుని యొక్క చిత్తానికి విరోధంగా వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నటువంటి వీళ్ళు. ఇంకొక మాట ద్వితీయ దేశకాండంలో ఇంకొక మాట గుర్తొస్తా ఉంది, 25వ అధ్యాయంలో ఇంకొక మాట రాస్తూ వచ్చాడు, వీళ్ళు దేవుని యొక్క అధికారానికి విరోధంగా ఉండటం మాత్రమే కాదు, దేవుని యొక్క అధికారానికి లోబడకు మాత్రమే కాదు గాని 25వ అధ్యాయంలో ద్వితీయ దేశకాండం 25వ అధ్యాయం 17వ వచనంలో ఇంకో మాట రాయబడింది, మీరు ఐగుప్తులో నుండి వచ్చిండగా మార్గమున అమలేకులు నీకు చేసిన దానిని జ్ఞాపకం చేసుకునుము, అతడు దేవునికి భయపడక. చూసారా, వాళ్ళు దేవునికి భయపడేవాళ్ళు కాదు. కాబట్టి దేవుని యొక్క సింహాసనం అంటే దేవుని యొక్క అధికారానికి విరోధంగా ఉన్నారు, దేవుని ఎందు ఏమాత్రం కూడా భయము భయభక్తి లేనటువంటి ప్రజలు. కాబట్టి సాతానుడికి పూర్తిగా వారిని వారు అప్పచెప్పుకున్న ప్రజలు. కాబట్టి రానున్న దినాల్లో దేవుని యొక్క అధికారానికి కాని, దేవుని యొక్క చిత్తానికి కాని వ్యతిరేకంగా ఉండటానికి వీళ్ళు లేదు. కాబట్టి ఈ జాతిని మొత్తం కూడా సంహరించు. ఒకవేళ చిన్నపిల్లలు పెరిగి పెద్దవాళ్ళై రేపొద్దున ఇదే పరిస్థితిని కలిగి ఉండొచ్చు, తన యొక్క ప్రజలకు విరోధంగా యుద్ధం చేయడానికి రావచ్చు, తన యొక్క అధికారానికి విరోధంగా రావచ్చు, తన యొక్క చిత్తానికి వ్యతిరేకంగా రావచ్చు. కాబట్టి అమలేఖ్యులను సంపూర్ణంగా నిర్మూలన చేయమని చెప్పి ఏమాత్రం కూడా కనికరం లేకుండా ఇక్కడ చూడండి. ఎందుకు కనికరం లేదనంటే వారి యొక్క ప్రాణాలు ఎలా ఉన్నాయి, అలసిపోయి సొలసిపోయి బలహీనమైనటువంటి వారి యొక్క ప్రజలు, ఇస్రాయల్ ప్రజలు అరణ్యంలో వాళ్ళు ఐగుప్తు సముద్రాన్ని దాటుకుని ఆ యొక్క మరి నడక ప్రయాణంతో వాళ్ళు వస్తున్నటువంటి పరిస్థితులు ఆ యొక్క సమయంలో అంటాడు, మార్గమున మీరు అలసి ఉన్నటువంటి సందర్భంలో అని అంటాడు. కాబట్టి ఏమాత్రం కూడా ఎవరైనా అలసిపోయి సొలసిపోయి దారి పక్కన పడి ఉంటే ఏమనాలి, అయ్యో అనే మాట మన హృదయం నుంచి రావాలి. అప్పుడు మీలో జాలి దయ కనికరం ఉన్నట్లుగా మనకు అర్థమవుతాం. ఎవరి గుణాలు అనంటే మనుష్యుడే కాదు, దేవునివి. అదే ప్రారంభంలో మనుష్యుడిని దేవుడు కలగజేసినప్పుడు ఆయన యొక్క స్వరూపంలో ఆయన యొక్క పోలికలు అనంటే ప్రేమైన వాళ్ళ మానవుడు మరి ఈ పోలికలో ఉన్నాడు, మన అప్పుడు ఉన్నటువంటి పోలికలు. అయితే దేవుడు మన పోలికలో ఉన్నాడని గుర్తు కాదు, ఆ స్వరూపము పోలికలు అనంటే ఆయనకు 5 రకాల స్వరూపాలు, దాన్ని ఎవరు కూడా విగ్రహాన్ని చేయలేదు. అది మహిమా స్వరూపము, ప్రేమా స్వరూపము, నీతి స్వరూపము, సత్యస్వరూపం అనేది, ఆత్మస్వరూపం అనేది మనకు కనపడుతుంది. ఆత్మ ఎట్లుంటుందని, ప్రేమ ఎట్లుంటుందని, మహిమ ఎట్లుంటుందని ఎవరు డయాగ్రామ్ వేయగలిగి చూపించగలుగుతాడు, ఒక రూపాన్ని తయారు చేయగలుగుతామా, కాదు. ఆ స్వరూపాన్ని మానవుడికి ఇచ్చాడు, ఆ స్వరూపంలో మానవుని కలగజేశాడు. మరి మానవుడికి శరీరం ఉంది, దేహం ఉంది కాబట్టి జీవించి ప్రాణికి కావాలి కాబట్టి, భూగ్రహం మీద నివసించాలి కాబట్టి భూమిలో నుంచి కలగజేశాడు దేహాన్ని. మరి పోలికేంటి అనంటే ఆయన దయగలిగిన వాడు, ఆయన గుణలక్షణాలు పోలికలంటే జాలి కలిగిన వాడు, మరి ఎంతో దీర్ఘశాంతం కలిగిన వాడు, ప్రేమ కలిగిన వాడు, ఇవన్నీ కూడా మనకు కనపడతాయి, కనికరం కలిగిన వాడు. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి వీళ్ళు, వాస్తవంగా కనికరపడాలి. వాళ్ళు అలసి ఉన్నారు, వాళ్ళ దేహాలు బలహీనంగా ఉన్నాయి. కాబట్టి బలహీనంగా ఉన్నటువంటి అలసిపోయినటువంటి వారి మీద వీళ్ళు కనికరపడాల్సింది పోగా వాళ్ళ మీద యుద్ధం చేస్తున్నారంటే చూడండి, ఏమాత్రం కూడా కనికరం లేని వాడు సాతానుడు. కాబట్టి ప్రియమైన కదా, అందుకనే యాకోబు పత్రిక 2వ అధ్యాయం 13లో కనికరము లేని వాడు కనికరం లేని తీర్పునే, అంటే కనికరం చూపని వాడికి కనికరం లేనటువంటి తీర్పే. కాబట్టి ఇది చూడండి, ఆ ఇజ్రాయెల్ ప్రజల మీద కనికరపడాలి కానీ కనికరించలేదు, కనికరించకపోయిన కారణాన్ని బట్టి కనికరం లేని తీర్పుకు గురవుతూ వచ్చారు. చూడండి, ఎక్కడ నిర్గమాకాండం 17వ అధ్యాయము, ఎక్కడ సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయం. ఈ మధ్య కాలంలో దరిదాపు 450 సంవత్సరాల పైన గడుస్తూ వచ్చింది. అయినను ప్రేమిన దేవుడు తను తెలియజేసిన విషయాన్ని మరలా ఇజ్రాయెల్ ప్రజల మీద రాజుగా ఉన్నటువంటి సౌలుకు తెలియజేసి వారిని సంపూర్ణంగా తీసివేయమని చెప్పి ఆజ్ఞాపిస్తూ వచ్చారు. ఇది ఆజ్ఞ కాబట్టి అందుకనే సౌలు సమూయేలు గారు అంటాడు ఈ విషయాలు చెప్పేటప్పుడు దేవుని యొక్క మాట వినుము. మొదటి వచ్చిన చివరి భాగంలో యెహోవా మాట వినుము, ఆయన సెలవిచ్చింది, ఆయన ఆజ్ఞాపించింది ఏంటంటే అమాలేకులను సంపూర్ణంగా నిర్మూలన చేయాలి, ఆయనను సంహరించాలి వారిని అందరినీ కూడా. ప్రేమేనదా, ఇది ఆజ్ఞ. సౌలు రాజు గారు ఈ పని చేయాలి. అయితే సమూయేలు యొక్క తెలియజేసిన మాట ప్రకారము, దేవుని యొక్క ఆజ్ఞ ప్రకారము సౌలు రాజు వారితో యుద్ధమాడాడు. యుద్ధమాడిన తర్వాత వారిని గెలిచాడు. దేవుడే ఆజ్ఞాపించాడు కాబట్టి ఆ గొప్ప విజయాన్ని కూడా ఆయన దయ చూపించాడు. అయితే వీళ్ళు చేసినటువంటి మరి విషయం ఏంటంటే ప్రేమేనుల, తర్వాత మనం చూస్తే 15వ అధ్యాయం 9వ వచనంలో సౌలును జనులను కూడి అగుగును గొర్రెల్లోను ఎడ్లలోను క్రొవిన గొర్రెపిల్లలు మొదలైన వాటిలో నుంచి వాటిలోని మంచి వాటిని నిర్మూలన చేయక కడగా నుంచి పనికిరాని నీచు పసులన్నింటినీ కూడా నిర్మూలము చేసిరి అంటాడు. చూసారా, వాటిని నిర్మూలము చేయక, నిర్మూలన చేయమని చెప్పి దేవుడు ఆజ్ఞాపిస్తే కొన్నింటిని మిగులుస్తూ వచ్చారు. కాబట్టి ఇప్పుడు సమూయేలు గారు వచ్చారు. సౌలుతో మాట్లాడుతున్నప్పుడు సౌలు వెంటనే సమూయేలు గారిని ఎదుర్కొని అని అంటాడు, నువ్వు చెప్పిన ప్రకారమే నేనంతా కూడా చేశానంటే. అప్పుడు సౌలు అంటాడు మరి నేను వింటున్నటువంటి ఈ ఎడ్ల రంకెలింటి అనే మాట మాట్లాడతాడు. కాబట్టి ప్రేమైన వాళ్ళ ఇవన్నీ కూడా మరి సంపూర్ణంగా దేవుని ఆజ్ఞను పాటించవలసినటువంటి సౌలు గారు పాటించిన కారణాన్ని బట్టి దేవుడు కోపగించుకున్నాడు. అంత మాత్రమే కాదు, ఆజ్ఞను మీరట ద్వారా మాట వినకపోవటం ద్వారా దేవుడు ఏం చేశాడంటే ఇక్కడ ఈ మాట అంటున్నాడు చూడండి 11వ వచనంలో 15 నుంచి అప్పుడు యెహోవాకు సమూయేలునకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చాను, సౌలు నన్ను అనుసరింపక వెనక తీసి నా ఆజ్ఞలను గైకొనకపోయిన గనుక అతనిని రాజుగా నిర్ణయించినందుకు నేను పశ్చాత్తాపరుచున్నాను. ప్రేమేనులరా, ఇజ్రాయెల్ ప్రజల మీద దేవుని యొక్క ప్రజలు, దేవుని యొక్క స్వాస్థ్యమైన ప్రజలు, ఒక ప్రత్యేకమైన జనాంగము తనకు స్వకీయ సంపాద్యంగా చేసుకున్న ప్రజల మీద సౌలును రాజుగా నియమించాడు. ఎలాగేనంటే ఇక్కడ ఒక మాట అంటాడు, అందుకు సమూయేలు 17వ వచనంలో నీ దృష్టికి నీవు అల్పుడుగా ఉన్నప్పుడు ఇజ్రాయెల్ గోత్రములకు శిరస్సు వైతివి, యెహోవాని ఇజ్రాయెల్ మీద రాజుగా అభిషేకించాను అనే మాట మనం చూస్తా ఉంటాం. కాబట్టి అల్పుడు అయోగ్యుడైనటువంటి సౌలును తీసుకుని వచ్చి ఇజ్రాయెల్ ప్రజల మీద రాజుగా చేస్తే దేవుని యొక్క ఆజ్ఞలు పాటించవలసిన ఈ రాజు దాన్ని గైకొనకపోని కారణాన్ని బట్టి దేవుడు పశ్చాత్తాపడుతూ వచ్చాడు. దీన్ని బట్టి మనకేమర్థమవుతుంది, ఎందుకొరకు మనల్ని నియమించుకున్నాడో, ఎందుకొరకు మనల్ని ఎలాంటి స్థానంలో ఉంచాడో, ఒకవేళ ఆ పనిని గనక నువ్వు నేను చేయలేకపోతే దేవుడు పశ్చాత్తాపడుతున్నాడని గుర్తుపెట్టుకో. దేవుని యొక్క హృదయాన్ని మనం దుఃఖపడుతున్నామని గుర్తుపెట్టుకోవాలి. సౌలు యొక్క జీవితం ద్వారా ఈ రోజున ఇవరకాల సమయంలో దేవుడు మనకు తెలియజేస్తున్న మాట ఇదే. ప్రేమైన వాళ్ళరా, నిన్ను ఎందుకు ఈ స్థితిలో ఉంచాడు, నిన్ను ఎక్కడ ఎలాంటి స్థితిలో ఉంచాడు నీకు తెలుసు, నాకు తెలుసు, మనకందరికి కూడా తెలుసు. అయితే దేవుని యొక్క ఉద్దేశం ఏంటో, దేవుని యొక్క సంకల్పం ఏంటో, దేవుని యొక్క చిత్తం ఏంటో మనం గుర్తెరుగుతున్నామా? సౌలు రాజు చూడండి, అలాంటి పట్టింపు ఏమీ లేకోకుండా దాన్ని చేసిన కారణాన్ని బట్టి దేవుని యొక్క మాటను శ్రద్ధగా వినకపోవటం వల్ల, విన్నాడు, వినలేదంటే విన్నాడు కానీ శ్రద్ధగా వినలేదు, దాన్ని గైకొనలేకపోతూ వచ్చాడు. విని గైకొనలేకపోతూ వచ్చాడు. ఈనాడు మన యొక్క జీవితాల్లో కూడా అంతే. ప్రతిరోజు ఉదయకాల సమయంలో, ప్రతిరోజు మధ్యాహ్నకాల సమయంలో, ప్రతిరోజు సాయంత్రకాల సమయంలో, రాత్రికాల సమయంలో అలాంటి ప్రార్థనలు ఇవన్నీ కూడా మనకు జరుగుతూ ఉంటున్నాయి. దేవుని యొక్క స్వరాన్ని ఎంతో విపులంగా స్పష్టంగా దేవుడు మనకి వినిపిస్తున్నాడు. మనం వింటున్నావా అంటే వింటున్నాం, కానీ సరైన విధానంలో వినలేకపోతున్నాం. విన్నా సరైన విధానంలో గ్రహించలేకపోతున్నాం, గ్రహించినా గైకెనలేకపోతుంటున్నాము. కాబట్టి ప్రేమైన దేవుని యొక్క హృదయాలను మనం దుఃఖపెడుతున్నామేమో ఒకసారి మనం ఆలోచన చేసుకోవాలి. మార్కు సువార్తలు కూడా అంటాడు, నువ్వు ఎలా వింటున్నావో జాగ్రత్తగా ఒకసారి పరిశీలన చేసుకో. నువ్వే వింటున్నావో జాగ్రత్తగా గ్రహించు. ప్రేమేనాదా, జాగ్రత్తగా విను. ఎందుకు ఈ సందర్భాలు? ఎందుకు ఇలా రాయించుతున్నాడు ప్రభు అనంటే, సరిగ్గా వినలేకపోతున్నావా? విన్నా గైకొనలేకపోతున్నావనంటే, అవును, ఈనాడు సగటు క్రైస్తవు యొక్క జీవితం విశ్వాస జీవితంలో ఇదే జరుగుతూ ఉంది. అందుకనే ఆయన ఏం కోరుకుంటున్నాడో, ఏది మీ నుండి నా నుండి ఆశిస్తుంటున్నాడో మన నుండి, దాన్ని మనం చేయలేకపోతుంటున్నాం. అందుకనే వ్యతిరేకంగా మనం ప్రవర్తిస్తున్నాం. దేవుడు ఒకటి చెప్తా ఉంటే మనం కూడా చేస్తూ ఉంటాం. ప్రేమేనాదా, దీన్ని బట్టి ఆజ్ఞను నెరవేర్చకపోయిన కారణాన్ని బట్టి దేవుడు అంటాడు. ఇక్కడ చూడండి, ఇదే అధ్యాయంలో 28వ వచనంలో, అప్పుడు సమూయేలు అతనితో ఇట్లనెను, నేడు యెహోవా ఇజ్రాయేలు రాజ్యమును నీ చేతుల నుండి లాగివేసి నీకంటే ఉత్తముడైన నీ పొరుగువానికి దానిని అప్పగించి ఉన్నాడు. దాన్ని అప్పగించి ఉన్నాడు. ప్రారంభంలో 13వ అధ్యాయంలో ఈ భాగాన్ని గుర్తు చేశా. వాస్తవంగా దేవుడు ఇజ్రాయేలుల మీద సౌలు యొక్క సింహాసనాన్ని స్థిరపరచాలనుకున్నాడు, నిత్యము ఉంచాలనుకున్నాడు. కానీ దేవుని యొక్క ఆజ్ఞను మరి తను పాటించకపోయిన కారణాన్ని బట్టి, దేవుని యొక్క మాట సరిగా శ్రద్ధగా వినకపోయిన కారణాన్ని బట్టి, ప్రేమిని వలరా, దేవుని యొక్క సంకల్పాన్ని దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చలేకపోయిన కారణాన్ని బట్టి దేవుడు తన యొక్క రాజ్యాన్ని తీసివేసి తనకంటే ఉత్తముడైనటువంటి వాడిని ఒకరిని కనుగొన్నాడంట దేవుడు. అక్కడ అంటాడు 13వ అధ్యాయంలో చాలా చక్కగా రాస్తాడు. కాబట్టి ఇక్కడ కూడా నీకంటే ఉత్తముడు, చూసారా, నీకంటే ఉత్తముడైన నీ పొరుగు వానికి దానిని అప్పగించాడు. ఈయనెవరు? దావీదు గారు. దావీదు గారు ఎలా అంటాడు? మామూలుడు కాదు, దేవుని కొరకు ఎంతో కమిట్మెంట్. గొలియాదు గురించి మనం చూడొచ్చు, 17వ అధ్యాయంలో ఆ ప్రారంభ వచనాల్లో 4 రోజుల పాటు సవాల్ వేస్తున్నప్పుడు రాజు ముందుండి సైన్యాన్ని నడిపించవలసిన వాడు సౌలు వెనక తీస్తాడు, ఇజ్రాయెల్ సైన్యం వెనక తీస్తా వచ్చింది, భయపడిపోతూ వచ్చారు. కానీ ఒక్కడు వచ్చి సున్నతి లేని ఈ ఫిలిస్తీయుడు ఎంతటి వాడు అని చెప్పి ధైర్యంగా రోషం కలిగి మాట్లాడిన సందర్భాన్ని మనం మర్చిపోకూడదు. అలాంటి దావీదు. ప్రేమిన వల్ల తర్వాత మనం చూస్తే సౌలు 1000 కొలది, దావీదు 10,000 కొలది అని వాళ్ళు మరి దావీదుని గణపరిచినప్పుడు సౌలు ఆ యొక్క ఈర్షపడుతూ వచ్చాడు, అసూయపడుతూ వచ్చాడు. ఈనాడు విశ్వాస లేక జీవితంలో కూడా అదే జరుగుతూ ఉంది. ఎందుకు మనము సరైన విధానంలో ముందుకు దేవుని యొక్క చిత్తంలో మనం కొనసాగకపోతున్నామంటే, ప్రతి ఒక్క సగటు క్రైస్తవ విశ్వాస జీవితంలో ఈర్ష్య ఆశయలు అనేది లేకపోలేదు. శనుగుడు గుణుగుడు. ఎందుకు నాడు ఇజ్రాయెల్ ప్రజలు విశ్రాంతిలో ప్రవేశించలేకపోవచ్చు వచ్చారు ఆ తరం వాళ్ళు అంటే, అందులో ఈ మాట కూడా కనపడుతుంది, అవిశ్వాసము, అవధేయత, శనుగుడు గుణుగుడు. కాబట్టి ఎంత ప్రమాదకరమైనటువంటి విషయాలు. కాబట్టి ప్రేమైన కదా, మనం చాలా జాగ్రత్తగా మనం ఆలోచన చేసినట్లయితే ఈ మనుషుడిని దేవుడు ఎంత గొప్పగా సౌలు బారి నుంచి కాపాడతాడో మనకు అర్థమవుతూ ఉంటుంది. అనేక సందర్భాల్లో మనం చూడొచ్చు సౌలు దావీదుని తరుముతూ ఉంటున్నాడు. దావీదు పలాన చోట ఉన్నాడంటే ఆ యొక్క సమాచారాన్ని సేకరించుకుంటున్నాడు. సమాచారాన్ని సేకరించుకుని సౌలు తన యొక్క సైన్యంతో కలిసి దావీదుని సంహరించడానికి బయలుదేరుతున్నాడు. కానీ తీరా అక్కడికి వెళ్ళేటప్పటికీ దావీదు అక్కడ ఉన్నట్లా సౌలు ఎంత ఫ్రస్ట్రేట్ గురయ్యాడంటే, అంతకు ఇప్పుడే కదరా చెప్పారు, ఇప్పుడే కదా దావీది ఇక్కడ ఉండడం తెలియజేశారు, మరి ఎక్కడికి వచ్చేటప్పటికి దావీది లేకుండా ఉన్నాడంటే, దావీదికి సౌలుకి సమాచారం తన యొక్క సేవకుల ద్వారా ఎలా వచ్చేదో, అలాగే దావీది కూడా దేవుని యొద్ద నుంచి సమాచారం వచ్చేది. ఎందుకనంటే ఆయన దేవుని సన్నిధిలో విచారణ చేసేవాడిగా ఉన్నాడు. అందుకనంటాడు 34వ కీర్తనలో, నాకు కలిగిన భయములోను నుండి, ఎంత ఎప్పుడంటాడమాట, నేను దేవుని యొద్ద విచారణ చేయగా ఆయన నాకు కలిగిన భయములన్నింటిలో నుండి నన్ను తప్పించి వచ్చాడు, నన్ను విడిపిస్తూ వచ్చాడు. ఎంత గొప్ప మాట, దేవుని యొక్క సన్నిధిలో విచారణ చేయగా కలిగిన భయాలు, సౌలు ద్వారా కలుగుతున్నటువంటి ఆందోళనలు, సౌలు ద్వారా కలుగుతున్న భయంలో నుంచి దేవుడు కాపాడుతూ వచ్చాడు. దేవుడు అంటాడు దావీదుతోటి, దావీదు సౌలు బయలుదేరాడు తన యొక్క సైన్యంతో, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో, వేరొక ప్రదేశానికి వెళ్ళి. సౌలుకేమో సమాచారం తన యొక్క సేవకుల ద్వారా వస్తే, దావీదికి సౌలు గురించిన సమాచారము దేవుని ద్వారా వస్తూ వచ్చి, కాబట్టి సౌలు గారు దావీది మీద ఏమాత్రం కూడా తన ప్రభావం చూపలేకపోతూ వచ్చాయి. అయితే ఇలా వెళ్తున్నటువంటి దావీది యొక్క జీవితంలో 27వ అధ్యాయానికి వచ్చేటప్పటికి, మొదటి సమయ గ్రంథం 27వ అధ్యాయానికి వచ్చేటప్పటికి ఈ మాట అంటాడు. తర్వాత దావీదు, నేను ఇక్కడ నిలిచియుందుట మంచిది కాదు, మంచిది కాదు. ఇక్కడ నిలిచి ఉండకపోతే ఎక్కడ నిలిచి ఉండాలి? ఎక్కడికి వెళ్ళాడు? ఫిలిస్తీన్ దేశానికి వెళ్ళాడు. ఫిలిస్తీన్లు ఎవరున్నారు? ఆకీష్ రాజు ఉన్నాడు. రేమిన్ మనం చాలా జాగ్రత్త మనం గమనించినట్లయితే ఇక్కడ ఇజ్రాయెల్ దేశంలో దేవుని చేత ఎంతగానో కాపాడబడుతూ వచ్చాడు, దేవుని చేత ఎంతగానో సంరక్షించబడుతూ వచ్చాడు. సౌలు శత విధాల ప్రయత్నం చేసినప్పటికీ సౌలు చేతిలో సౌలు భారీలో పడిపోకుండా, ఏ కీడును తనకు దరిచేరకుండా దావీదుని దేవుడు కాపాడుతూ వచ్చాడు. కానీ ఇది దావీదు యొక్క సొంత ఆలోచన, దావీదు యొక్క సొంత తలంతో ఆ ప్రకారం దావీదు నడుస్తూ వచ్చాడు. తర్వాత ఫిలిస్తీన్ దేశానికి వెళ్ళి సెక్ల గ్రామంలోకి వెళ్తే అక్కడ ఏం జరిగిందో మనకు అందరు కూడా తెలుసు. అక్కడ దావీదు దొంగడై పెడతాడు, బందిపోటు దొంగ అయ్యాడు. సౌలు దావీదు నరహత్యలు చేస్తున్నాడు. తన యొక్క సమాచారాన్ని ఆకీష్ రాజుకి ఎవరైనా తెలియజేస్తున్నారంటే వారిని సంహరిస్తున్నాడు. అబద్ధాలు చెప్పిన ఆకీష్ రాజు అంటున్నాడు, అయ్యా దావీదు నువ్వు ఈ పట్టణం మీద పడ్డావా, అయ్యో ఆ దేశం మీద పడ్డావా అని అంటే, ఆ పట్టణం కాదు ఈ పట్టణం మీదకి వెళ్ళాను, ఆ దేశం కాదు ఈ దేశానికి వెళ్ళాను చెప్పి అబద్ధం చెప్తున్నాడు. ఎంత నీచంగా ప్రవర్తిస్తున్నాడంటే అంత నీచంగా. ఇప్పుడు తన యొక్క సొంత తలంపులను బట్టి, తన యొక్క సొంత ఆలోచనలు బట్టి ఇప్పటి వరకు ఏం చేశాడు? 34 కీర్తనలో దేవుని యొక్క విచారణ చేయగా. ఇప్పుడు దావీదు దేవుని అడగొచ్చు కదా, అడగకోకుండా తన సొంత తలంపిది ఎక్కడ నిలిచియుట మంచిది కాదు. కాబట్టి అనేక సందర్భాల్లో మనం కూడా ఈ సందర్భాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి దేవుని యొక్క సన్నిధిలో నిలిచి ఉండవలసినటువంటి ప్రజలం, దేవుని యొక్క సమాజంలో లేదంటే దేవుని యొక్క సంఘములో నిలిచి ఉండేటువంటి మనము, కానీ ఎక్కడ ఉంటున్నామంటే లోకంలో నిలిచి ఉంటున్నాం. కాబట్టి ఈనాడు ఇన్ని అవస్థలు, ఇంత అవమానాలు, ఇంత ఓటమి మనం కలిగి ఉన్నామంటే కారణం ఇదే. ప్రేమైన కదా, ఆనాడు వాగ్దాన దేశమైనటువంటి ఆ యొక్క కనాన దేశంలో, ఇజ్రాయెల్ దేశంలో దావీదు ఉన్నది, కానీ ఇక్కడ నిలిచి ఉండటం మంచిది కాదు. ఆనాడు మరి నయోమి కూడా అంతే, బెత్లహేములో నిలిచి ఉండటం మంచిది కాదనుకుని శాపగ్రస్తమైనటువంటి దేశము మోయాబు దేశానికి ప్రయాణించింది. ఎలాగానే దేవుడు ఇండికేషన్ తీసి వచ్చాడు, తన భర్తను కోల్పోయింది. తర్వాత తెలియజేస్తూ వచ్చాడు, ఆయనను గ్రహింపులను రాల ఇద్దరు కుమారులను కోల్పోయింది. ఇప్పుడు అంటుంది, నేను అన్ని కలిగి వెళ్ళాను, దేవుడు నన్ను రిక్తురాలను తెలియజేస్తూ వచ్చాడు. ప్రేమైన కదా, మోయాబు దేశానికి వెళ్తామన్నది దేవుని యొక్క చిత్తం కాదు, దేవుని యొక్క ఆలోచన కాదు, అది నయోమి యొక్క సొంత ఆలోచన, ఎలీమెలకు యొక్క సొంత ఆలోచన. ప్రేమైన కదా, ఈ మాటలు మనం గ్రహించాలి. కాబట్టి మరలా అక్కడ అంటది, సర్వశక్తి గల దేవుడు తన జనులను దర్శించునని ఆమె మోయాబులో వినను గనుక. ఆమె కొడండ్రను మోయాబుని విడిచి బెత్లహేమునకు ప్రయాణమైంది. వారి యొక్క జీవితాల ద్వారా ఎంత గొప్పగా మన యొక్క గమ్యస్థానాన్ని తెలియజేస్తున్నాడు. మోయాబు శాపగ్రస్తమైంది, మోయాబు లోకానికి సాదృశ్యంగా ఉంది, ఆ లోకాన్ని విడిచి బెత్లహేము దేవుని యొక్క పట్టణము, ఆ యొక్క ఆచరించబడిన దేశంలోనికి మనం వెళ్ళాలి. మన యొక్క యాత్ర జీవితంలో ముగ్గురు బయలుదేరితే ఒకళ్ళు వెనతిరిగిపోతూ వచ్చారు. అలా వెనతిరిగి స్థితిలో నువ్వు వండకూడదని చెప్పి వార్పన గురించి స్పష్టంగా రాయించారు. రూతు తన యొక్క అత్తనేటువంటి అమ్మగా పిలుచుకుంటున్నటువంటి అత్తను హత్తుకుని తను బెత్లహేం వరకు ప్రయాణించింది, గమ్యస్థానాన్ని చేరుకుంది. అక్కడ రూపు యొక్క జీవితము ఎంతగా దేవుడు ఆస్వాదించారు. తనకి స్వాస్థ్యము, ప్రేమైన కదా, నీ జీవితం నా జీవితం కూడా అంతే. మన యొక్క రక్షణ జీవితంలో మన యాత్రా జీవితంలో ఉన్నామని గుర్తుపెట్టుకోవాలి. ఆ యాత్ర మధ్యలో ఆగిపోవడానికి వీల్లేదు. ఎలాంటి పరిస్థితులు, ఎలాంటి ఇరుకులు, ఇబ్బందులు ఎదురైనా వెనక్కి తిరిగి చూసే పరిస్థితి రాకూడదు. నో టర్నింగ్ బ్యాక్, నో టర్నింగ్ బ్యాక్. పేతురు గారు అంటే ఆనాడు అనేక సందర్భాలు వెనక్కి తీసినటువంటి పేతురు తర్వాత తను స్థిరపరిచిన తర్వాత ఆయన పునరుద్ధానుడై పరిశుద్ధాత్మను తన యొక్క మరి పేతురు గారి యొక్క హృదయంలో నింపిన తర్వాత ఆయన అంటాడు, కొడతారా కొట్టండి, చంపుతారా చంపేయండి, నో టర్నింగ్ బ్యాక్, నో టర్నింగ్ బ్యాక్ అంటాడు. ఎంత గొప్ప సంగతి, ఎంత గొప్ప సాక్ష్యం మన యొక్క జీవితాల్లో దావీదు యొక్క జీవితం ద్వారా మనకు తెలియజేస్తున్నాడు. ఒక మాట, ఇక్కడ నిలిచి ఉండటం మంచిది కాదు. ఎక్కడికి వెళ్ళాడు? లోకంలోనికి వెళ్ళాడు. ఫిలిస్తీ దేశము, అన్యజనుల దేశం, అక్కడికి వెళ్ళాడు. దావీదు యొక్క జీవితం అంతా కూడా పాడైపోయింది. 600 మంది అక్కడికి పోయాడు. ఫిలిస్తీ దేశంలో శిఖర గ్రామంలో తర్వాత ఇజ్రాయెల్ ప్రజలతో యుద్ధానికి వస్తున్నాడు అని అంటే ఒకసారి అపవాదికి మనసు చోటిస్తే నిన్ను గ్రహింపులోనికి లేకుండా చేస్తాడు. దావీదు దేవుని చేత అభిషేకించబడిన వాడు, దావీదు దేవుని చేత నియమింపబడిన వాడు ఇజ్రాయెల్ ప్రజల మీద రాజుగా ఉంటానికి, కానీ ఆ యొక్క ఉద్దేశాన్ని ఆ యొక్క విషయాన్ని గ్రహింపులోనికి రాకుండా చేశాడు సాతానుడు. కాబట్టి ప్రియమైనలుగా, అలాంటి పరిస్థితుల నుంచి దేవుడు రెస్టోరేషన్ చేశాడు దావీదుని. దావీదు సమస్తాన్ని రక్షించాడు, దావీదు సమస్తాన్ని సమకూర్చుకున్నాడు, దావీదు సమస్తాన్ని సంపాదించుకున్నాడు. చెక్ల గ్రామం అమలేకులతో ప్రేమిణులుగా వాళ్ళందరూ కూడా కాల్చి వేస్తూ వచ్చారు. దోచుకోవడం మాత్రమే కాదు, వీళ్ళ భార్యలను పిల్లలను అందరిని కూడా తీసుకుని వెళ్ళిపోయి సమూలంగా శిఖల పట్టణాన్ని గ్రామాన్ని అగ్నితో దహనగానం చేస్తూ వచ్చారు. ఇప్పుడు దావీదు పరిస్థితి ఏంటి? ఇప్పుడు అర్థమైంది, యెహోవా అంటే దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొనిను అనే మాట మనం చూస్తూ ఉంటాం. ఇప్పుడు ఎఫోదును తీసుకొచ్చాడు, ఇప్పుడు దేవుని యొద్ద విచారణ చేస్తున్నాడు ప్రేమినోదా. అయితే ఇక్కడ విషయాలలో మనం గమనించవలసిన రెండు ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. సౌలు పాపం చేశాడు, దావీదు పాపం చేశాడు. వాస్తవంగా సౌలు యొక్క పాపములు, దావీదు యొక్క పాపములు మనం ఒక పేపర్ మీద రాసి పెట్టుకుంటే సౌలు కంటే ఎక్కువగా నీచంగా ప్రవర్తించింది, సౌలు కంటే ఎక్కువగా పాపాలు చేసింది దావీదే. అయినను సౌలు కనికరింపబడకపోవటానికి, దావీదు కనికరింపబడటానికి కారణం ఏంటనంటే సౌలు యొక్క జీవితంలో పశ్చాత్తాప గుణం అనేది లేదు. ఎప్పుడైతే సౌలుకి సమూయేలు ప్రవక్త తెలియజేస్తూ వచ్చాడో, అయ్యో నేను పాపం చేసుకుని నేను దుర్మార్గంగా ప్రవర్తించాను అనే మాట ఎక్కడ కూడా కనపడదు. నీ దేవుడు అంటాడు, నీ జనులు అంటాడు. ఇక్కడ అదే మొదటి సమూయేలు గ్రంథంలో 15వ అధ్యాయంలో ఈ మాట మనం చూడొచ్చు. 21వ వచనంలో 15:21 అంటాడు, అయితే గిల్గాలులో నీ దేవుడిని యెహోవాకు బలిర్పించుటకై. చూసారా, మన దేవుడు అంటలా, నా దేవుడు అంటలా, నీ దేవుడు. సమూయేలు ప్రవక్తతోటి ఒక రాజు మాట్లాడుతున్నాడు. ప్రేమైనదా, నీ జనులు ఇదిగో ఏ జనులు తప్పు చేశారు అంటే తను చేసినటువంటి అపరాధమును జనుల మీదకు తోస్తుంటున్నాడు, తను చేసినటువంటి తప్పిదాలను జనుల మీద మోపుతూ ఉంటున్నాడు. ఇదిగో ఏ జనులే తీసుకొచ్చారు కాబట్టే వాళ్ళు ప్రేరేపించారు కాబట్టి నేను చేశా అన్నాడు. అవ్వ ఆదాము అవ్వ మీద దోసినట్లుగా, అవ్వ సర్పం మీద దోసినట్లుగా అక్కడే ప్రారంభమైంది. ప్రేమైన వాళ్ళదా, కానీ దావీదు అలక తప్పు చేసిన మరుక్షణం తను ఎక్కడ ఉన్నాడో తను గ్రహించడు, ఎంతనే పశ్చాత్తాపడతాడు, ఎంతనే దేవుని యొక్క క్షమాపణ. ఏంటి కారణమేనంటే అగాధమైనటువంటి స్థలంలో నేను యెహోవాకు మొరపెట్టేవాడిగా ఉన్నానని చెప్పి కీర్తన గ్రంథ 130వ అధ్యాయంలో మనకి మాట మనకు తెలియజేస్తారు. ఒక మాట చెప్పడానికి నేను ఇష్టపడుతున్నాను. ఆ కీర్తన గ్రంథం 130వ అధ్యాయం 3వ వచనం అంటాడు, 133లో, యెహోవా నీవు దోషములను కనిపెట్టి చూసిన ఎడల ప్రభువ ఎవడు నిలవగలగడు? ఆయనను జనులు నీ యందు భయభక్తులు నిలిపినట్లు నీ యొద్ద క్షమాపణ దొరుకును. చూస్తారా, దావీదు దీన్ని గ్రహించాడు. ఎప్పుడైతే తప్పు చేశానని గ్రహించాడో, ఎప్పుడైతే పాపం చేశానని గ్రహించాడో దేవుని యొద్ద క్షమాపణ దొరుకుతుంది. కాబట్టి దేవుని యొక్క సన్నిధికి వెళ్తాను, దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడతాను, అయ్యో నేను ఎందుకింత గుడ్డివాడిగా, ఎందుకింత దురదృష్టి లేనివాడిగా, ఎందుకింత నీచంగా దుర్మార్గంగా ప్రవర్తిస్తూ వచ్చాను, దేవా నన్ను క్షమించు అన్నట్టు. ఈ క్షమించడానికి కారణం ఏంటి? ఇక్కడ అంటే 7వ వచనంలో, యెహోవా యొద్ద కృప దొరుకును. కాబట్టి దేవుడు కృప కలిగాడు, ఆ కృప మనకు క్షమాపణ తీసుకొస్తా ఉంటుంది. కాబట్టి దేవుని యొద్ద కృప ఉంది, దేవుని యొద్ద క్షమాపణ దొరుకుతుంది. కాబట్టి ఆ కృప కలిగిన దేవుడిని వేడుకుంటూ వచ్చాడు, పశ్చాత్తాపడుతూ వచ్చాడు. అయ్యో ఒక మాట సందర్భం నాకు గుర్తొస్తా ఉంది. సమూయేలుకు రాసినటువంటి 2వ సమూయేలు గ్రంథం 24వ అధ్యాయానికి వెళ్తే ఇక్కడ దావీదు చేసిన పాపాన్ని బట్టి దేవుడు ఎంతగానో తన తీర్పులను తీసుకుని వచ్చాడు, 3 విషయాలు తెలియజేశాడు. ఇక్కడ మనం గ్రహించినట్లయితే ఇక్కడ 14వ వచనంలో 24వ అధ్యాయం 14వ వచనం ఇక్కడ జనసంఖ్య చూసినందుకు దేవుడు మరి దావీదును శిక్షించినట్లుగా మనం చూస్తూ ఉంటాం. దాన్ని బట్టి దావీదు ఏం కోరుకుంటాడని చెప్పి గాదు ప్రవక్తను పంపించాడు. ఇక్కడ అంటాడు 14వ వచనం, గాదు ప్రవక్త ఈ మాట ఈ యొక్క 24వ అధ్యాయం మీరు తర్వాత చదువుతురండి, సమయము దగ్గర పడుతుంది కాబట్టి నేను ముందుకెళ్తున్నాను. 14వ వచనం, అందుకు దావీదు నాకేమీయో తోచకున్నది, నేను గొప్ప చిక్కుల్లో ఉన్నాను, యెహోవా బహు వాత్సల్యత గలవాడు గనుక మనుషుని చేతిలో పడకుండా యెహోవా చేతిలోనే పడదుము గాక. ఎంత గొప్పగా చెప్పుకున్నాడు దేవునికి, నేను గొప్ప చిక్కుల్లో ఉన్నాను, నాకేమీ తోచ. ఎలా ఉందా నీ జీవితం? ప్రేమైన వాళ్ళరా,
మీ వాయిస్ కట్ అయ్యింది. నేను రమేష్ ని ఒకసారి లెఫ్ట్ అయ్యి మీరు జాయిన్ అవ్వరా?
దయచేసి క్షమించాలి, ఫోన్ కాల్ రావటం వల్ల కట్ అయిపోయినట్టుంది. ఈ మాట మనం గమనించినట్లయితే దావీదు తన యొక్క జీవితం దేవుని యొక్క చేతిలో పెడుతూ వచ్చాడు. కాబట్టి ఏమీ తోచిన పరిస్థితుల్లో, గొప్ప చిక్కుల్లో ఉన్నటువంటి పరిస్థితుల్లో దావీదు దేవుని చేతిలో పెట్టుకుంటూ వచ్చాడు. కాబట్టి ఇక్కడ ఒక మాట ఉంటాడు చూసారా, 17వ వచనంలో, దావీదు జనులను నాశనం చేసిన దూతను కనుగొని యెహోవాకు ఎలాగో ప్రార్థన చేసినో చిత్తగించుము, పాపము చేసిన వాడను నేనే, దుర్మార్గంగా ప్రవర్తించిన వాడను నేనే, గొర్రెలు వంటి వీరేమి, అయ్యో ఈ జనులు ఎందుకు ఇలాగ హతమైపోతూ వచ్చారు, పాపం చేసింది నేను, దుర్మార్గంగా ప్రవర్తించింది నేను, కాబట్టి ఈ శిక్షకు ఈ తీర్పుకి నేను అర్హుడను, నా కుటుంబం అర్హుడు ఆ అర్హు, కాబట్టి నన్ను శిక్షించము, నా కుటుంబాన్ని శిక్షించమని చెప్పి ఎంతగా ప్రాధాయపడుతున్నాడు. కానీ సౌలు యొక్క జీవితంలో ఇది లేదు. సౌలు కనికరింపబడకపోవటానికి, దావీదు కనికరింపబడటానికి కారణం ఇదే. ఆ జనులందరూ హతమవుతుంటున్నప్పుడు ప్రేమైన ఆ దూత సంహరిస్తా ఉంది అనేకులను, దావీదు యొక్క హృదయము అల్లాడిపోతూ వచ్చింది, అయ్యో పాపము చేసింది నేను, దుర్మార్గంగా ప్రవర్తించింది నేను. ఏమీ తెలియనటువంటి ఈ అమాయకమైన ప్రజలు వీరేం చేశారు దేవా, ఇవి నన్ను శిక్షించమని చెప్పి తన దేవుని యొక్క చేతిలో పెట్టుకుంటూ వచ్చాడు. కానీ సౌలు అలా కాదు, తన యొక్క పాపమును, తన యొక్క అపరాధమును, తన యొక్క అజ్ఞానాన్ని, అవిదేత స్థితిని ప్రజల మీద నెత్తు వచ్చాడు. కారణాలు ఇవి. ఈనాడు మన యొక్క జీవితాలు ఎలాగున్నాయి? సౌలు యొక్క అనుభవం ఉందా? దావీదు యొక్క అనుభవం ఉందా? చూడండి, ఎప్పుడైతే ఎంత పశ్చాత్తాప కలిగినటువంటి హృదయం కలిగిన వాడిగా దావీదు ప్రార్థన చేశాడు, దేవుడు ఇక్కడ గొప్ప కార్యం చేస్తూ వచ్చాడు. తను ఎక్కడ తీసుకొచ్చాడు? ఇప్పుడు అరవణ కళ్ళం ఎందుకు తీసుకొచ్చాడు? కళ్ళం అంటే ఏం కనపడతా ఉంది? కళ్ళం అంటే మరి గోధుమలను, ధాన్యమును శుభ్రం చేసేది, ఆ యొక్క పొట్టులో నుంచి ధాన్యమును వేరుపరిచి చక్కటి ధాన్యమును, అంటే ఆ యొక్క మలినమైనటువంటి వాటిలన్నింటినీ కూడా తీసివేసి, ప్రేమను ఏది వ్యర్థంలో పొట్టు చెత్త అంతా కూడా తొలగించి వేసి ధాన్యమును శుభ్రపరిచేది, ధాన్యమును వేరుపరిచేది కళ్ళం. దానికోసం దొల్లగొట్టబడాలి, దానికోసం తొక్కించబడాలి, ప్రేమైన నలగొట్టబడాలి. ఆ కళ్ళం అదే మనకు సాదృశ్యం. దావీదు యొక్క జీవితాన్ని, దావీదును ఇక్కడ దొల్లగొట్టాడు. తన యొక్క అజ్ఞానాన్ని, ఆలోచనలు, తలంపులు అన్నిటిని కూడా తొలగించి వేసి ఒక నూతనమైనటువంటి జీవితంలో దావీదును తీసుకొచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటాం. ఒక తలంపు, ఒక ఆలోచన ఇప్పుడు దేవుడు తెలియజేస్తాడు. అంతకుముందు ఎలాంటి ఆలోచన కలిగి ఉన్నాడు? దేవునికి ఆలయం కట్టాలని. ప్రేమిడైన దేవుడు ఏమన్నాడు? నువ్వు దేవుని యొక్క ఆలయం అంటే నా నామఘనత కొరకై మందిరాన్ని కట్టడానికి నువ్వు అర్హుడు కాదు, ఎందుకంటే నువ్వు రక్తాన్ని ఎంతగానో ఒలికించావు, కాబట్టి నీ గర్భవాసం నుండి తెచ్చేవాడు ఆ దేవుని యొక్క మందిరం నాగా నా నామఘనత కొరకై మందిరాన్ని కడతాడన్నప్పుడు, ఇక్కడ చూడండి, అరౌణ కళ్ళం యుద్ధ దేవుడు ఆ స్థలాన్ని చూపించాడు. దావీదుని ఎంతగా మరి పరిస్థితుల్లో నుంచి కాపాడుతూ ఎలాంటి ఉన్నతమైనటువంటి దిశలను తీసుకొచ్చారంటే, ఇక్కడ రాయబడుతూ వచ్చింది, సౌలు యొక్క కుటుంబము అంతకొంతకు నీరసిల్లెను, దావీదు యొక్క కుటుంబము అంతకంతకు వర్ధిల్లెను అనే మాట. కాబట్టి ప్రియమైన వారా, ఇక్కడ దేవుని యొక్క మందిరం ఎక్కడ కట్టాలి? ఆనాడు మోరియా పర్వతం మీద ఇస్సాకును బలర్పించిన ప్రదేశం, తర్వాత అరౌణ కళ్ళం అదే ప్రాంతం, తర్వాత సొలొమోన్ గారి దేవాలయాన్ని కట్టింది ఎక్కడనంటే ఇదే ప్రదేశం. కాబట్టి ఎక్కడ నా నామ ఘనత కొరకే ఒక నివాస స్థలాన్ని కోరుకుంటానని చెప్పి మోషే గారితో తెలియజేశాడు, అంతకంటే ముందే అబ్రహాంకు బయలుపరుస్తూ వచ్చాడు, ఈ విషయాలన్నీ కూడా దావీదుకు తెలియజేసి దేవుని యొక్క మందిరాన్ని కట్టడానికి ఆ స్థలాన్ని చూపించాడు. ప్రభువా చిత్తం అన్నాడు, నువ్వు కట్టడానికి వీల్లేదనంటే, తర్వాత మనం గమనించవలసిన విషయం ఏంటి, ఇక్కడ కట్టడానికి వీల్లేదంటే ఒప్పుకున్నాడా? అలా మరి ఏమన్నా వ్యతిరేకంగా చేశాడా? కాదు, సమస్తాన్ని సమకూర్చాడు. ఆ రాబోతుంటున్నాడు సొలొమోన్, దావీదు యొక్క ఇప్పుడు పని కాదు, సొలొమోన్ పనేది, కాబట్టి తన యొక్క కుమారుడి కొరకు సమస్తాన్ని సిద్ధపరచు వచ్చాడు. ప్రేమన్నదా దేవునికి అప్పచెప్పుకుంటూ వచ్చాడు. నీ జీవితం నా జీవితం ఎలా ఉంది? దేవుని మాట శ్రద్ధగా వింటున్నామా? శ్రద్ధగా విని దాని ప్రకారం గైకొంటున్నామా? గైకొనకపోతే సౌలు విసర్జింపబడుతూ వచ్చాడు. అక్కడ ఇంకొక మాట రాయబడింది, నేను చదివించి నేను ముగించడానికి ఇష్టపడుతున్నా. సమూయేలు రాసినటువంటి రెండవ గ్రంథంలో ఈ మాట మనం చూసినట్లయితే, 7వ అధ్యాయం, 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయంలో 15వ వచనం, నిన్ను స్థాపించుటకై నేను కొట్టివేసిన సౌలునకు నా కృప దూరమైనట్లు అతనికి నా కృప దూరం చేయను. చూసారా, సౌలుకి కృపను దూరంగా చేస్తూ వచ్చాడు. అమలేకినికి ఏ రీతిగా కృపను దూరంగా చేస్తూ వచ్చాడు, సౌలు యొక్క జీవితంలో కూడా అదే జరుగుతూ వచ్చింది, సౌలు యొక్క కుటుంబంలో కూడా అదే జరుగుతూ వచ్చింది. ప్రేమైన వాళ్ళ మనం చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. సౌలులోనికి వచ్చినటువంటి తన యొక్క కుమారుడు యోనాతాన్ ఎంత శ్రేష్టమైన వాడు, దావీదుతో నిబంధన చేసుకుంటూ వచ్చాడు. దావీదు ఎంత గొప్ప నిబంధన చేస్తూ వచ్చాడంటే, నీ సంతానం నా సంతానం అనే మాట, వారిరుకు మధ్య దేవుడిని సాక్షిగా పెడుతూ వచ్చాడు. కాబట్టి చూడండి, బెన్యామీన్ గోత్రంలో నుంచి నూతన నిబంధనలో ఒక అద్భుతమైనటువంటి గొప్ప పరిచారకుడు, గొప్ప దేవుని యొక్క సేవకుడైనటువంటి సౌలు పౌలుగా మార్చబడటం, పౌలు మరి ఎంత ఉన్నతమైన స్థితిలో దేవుని కొరకు పరిచర్య చేస్తూ వచ్చాడో మనం చూడొచ్చు. కారణం దావీదు యోనాతానుతో చేసిన నిబంధన బట్టి, కారణాన్ని బట్టి. ఈ మాటలు మనం మర్చిపోవద్దు. కాబట్టి దేవుని యొక్క కృపను మనం దూరం చేసుకుంటామేమో, దేవుని యొక్క మాట శ్రద్ధగా విను. సౌలు యొక్క జీవితం ద్వారా, దావీదు యొక్క జీవితం ద్వారా దేవుడు ఇవరేఖాసంలో మనకు తెలియజేస్తున్న మాట, దేవుని యొక్క మాట వినాలి. వినటం మాత్రమే కాదు, శ్రద్ధగా వినాలి. శ్రద్ధగా వినటం మాత్రమే కాదు కానీ గ్రహింపులోనికి రావాలి. గ్రహింపులోకి రావటం మాత్రమే కాదు కానీ దాన్ని ఆచరించే వరంగా ఉండాలి, సంపూర్ణంగా నెరవేర్చే వరంగా ఉండాలి. అప్పుడే దావీదు యొక్క కుటుంబము అంతకంతకు ఎలాగ వర్ధిలత వచ్చిందో, దావీదుని దేవుడు ఎంత ఉన్నతమైన స్థితిలోకి తీసుకుని వచ్చాడు. దేవుడు 8వ అధ్యాయంలో సమస్త జనుల కంటే నిన్ను హెచ్చించదనని రీతిగా దావీదు కంటే ఉత్తమమైన వాడు మనకి ఎక్కడ కూడా మనకు కనపడడు. ప్రేమల దావీదు దేవుని ఎంత గొప్పగా ఆరాధించాడో, దేవుని ఎదుటి ఎంతగా మరి తను తగ్గించుకుంటూ అనేక సందర్భాల్లో మనకు కనపడుతూ ఉంటాడు. దావీదు యొక్క ఉచ్చమైనటువంటి స్థితి, ఉన్నతమైనటువంటి స్థితిని మన పరిశుద్ధ లేఖనాల్లో మనం చూడొచ్చు. ప్రేమల నా సేవకుడైన దావీదు యొక్క కుమారుడు యేసుక్రీస్తు ప్రభువారు ఎలా వర్ణించుకుంటూ వచ్చాడు, దావీదు కుమారుడు అనిపించుకోవడానికి దేవుడు సిగ్గుపడలేదనంటే ఎంతగా దావీదుని దేవుడు ఆశీర్వదించాడు. కారణం దేవుని యొక్క మాట శ్రద్ధగా విన్నాడు, దాన్ని గైకుంటూ వచ్చాడు. నీ నా జీవితంలో కూడా ఈ రీతిగా ఉన్నప్పుడు, దావీదు యొక్క అనుభవం ఉన్నప్పుడు దేవుడు మనల్ని మన యొక్క కుటుంబాన్ని అంతకంతకు వర్ధిలింపజేస్తాడు. కాబట్టి దేవుని యొక్క ప్రజలారా, ఈ మాటలు శ్రద్ధగా దేవుడు వినిపిస్తుంటున్నప్పుడు కాలము కొద్దిగానే మాత్రమే ఉంది. కాబట్టి దేవుని యొక్క ఆత్మకు మనం సంతోషాన్ని కలగజేయాలి. అక్కడ అంటాడు హెబ్రీ పత్రిక 10:30 తర్వాత చూసారండి, ఎవడైనా నువ్వు వెనుక తీసినీడల అతని యందు నా ఆత్మకు సంతోషం లేదు అని అంటాడు. కాబట్టి వెనుక తీసిన వారంగా ఉన్నామా? సౌలు వెనుక తీస్తూ వచ్చాడు, కాబట్టి దేవుని యొక్క ఆత్మకు సంతోషం లేదు, దేవుని యొక్క హృదయానికి సంతోషం లేదు. కానీ దావీదు దాన్ని నెరవేర్చాడు. దావీదు అని అంటాడు, నా హృదయానుసారుడు, నా ఇష్టమంతా నెరవేర్చిన వాడు. కాబట్టి దావీదు కనుగొలోనికి వచ్చి మన కూడా దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చేవారంగా, దేవుని యొక్క మాట విని శ్రద్ధగా విని గ్రహించడానికి వచ్చి గైకున్న వారంగా ఉందాం. అటు కృప దేవుడు మనకందరూ కూడా అనుగ్రహించిన గాక. ఆమేన్. ప్రైజ్ లాడ్.